నీవు అడవిన్ పవల్ తిరుగా నీ కుటిలాల కలాలితాస్యము ఇచ్చావిధి చూడకున్న ఇచ్చావిధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను. కృష్ణ, పగలంతా అడవిలో తిరుగుతావు, పగటిపూట నిన్ను మేము చూడలేకపోతున్నాం. చూడకపోవటం ఏమవుతుంది? ఒక నిమిషం ఒక యుగం అయిపోతున్నది. కృష్ణుడిని చూడలేకపోతే ఒక నిమిషమే ఒక యుగంలాగా బరువుగా అనిపిస్తోంది. కాలం గడవదు. పోని సాయంత్రం నువ్వు వచ్చావు, రాగానే గుడిసెలోకి వెళ్ళేలోపు నీ రూపం చూద్దామంటే లక్ష్మీవర రెప్పలు అడ్డముగ చేసే ఇదే విధాత క్రూరుడై. ఓ లక్ష్మీ వల్లభ, ఈ బ్రహ్మదేవుడు క్రూరుడు, కంటికి రెప్పలు అడ్డం పెట్టాడు. అసలే నిన్ను చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి, ఆ నీళ్ల వల్ల సగం మసక మసకగా కనపడవు. ఆ నీళ్లు తుడుచుకుని చూద్దామంటే ఈ రెప్పలు పడిపోతూ ఉంటాయి. అదేం కర్మయోగమో, నీ కథ వింటున్నప్పుడు నిన్ను చూస్తున్నప్పుడే వస్తుంది వాయిదారి నిద్ర, ఒత్తప్పుడు రాదు. ఎంత బాగా తిట్టారు వాళ్ళు, బ్రహ్మదేవుడిని అలా తిట్టారు. మీరు కూడా కొంతమంది అలా తిడుతున్నారు అప్పుడప్పుడు. అదేమిటో తెలియదండి గురువు గారు, ప్రవచన టైంలోనే వస్తుంది నిద్ర, ఈ బ్రహ్మగారు కనపడితే బొగ్గలు పడుద్దాం అని మీకు కూడా అనిపించాలి. అంచేత లక్ష్మీవర రెప్పలు అడ్డముగా చేసే విధాత క్రూరుడై, కంటికి రెప్పలు అడ్డం చేశాడు. అడుగుతాం భారతీమాత, మేము పైకి వచ్చినప్పుడు నీ దగ్గర మొరపెట్టుకుంటాం, నువ్వైనా మీ ఆయనకి బుద్ధి చెప్పకపోతావా? ఎవరి మాట వినని భర్తలు భార్య మాట మాత్రం జాగ్రత్తగా వింటారు. ఎంత బయట వీడు పులిలో ఉంటాడు కానీ ఇంటికి వచ్చేసరికి ఎవడైనా పెళ్ళైపోతాడు. వాడు వీడనే తేడా లేకుండా ఎవడైనా ఏం అని అన్నదా ఆవిడ కిక్కులు మొరకుండా పడి ఉంటాడు. కాబట్టి నువ్వు అతన్ని మార్చకుండా ఉంటావా తల్లి? ఏమోలే, నీ మాట కూడా విండేమో, నీ దగ్గర విన్నట్టు నటించి బయటికి వెళ్ళి వేషం వేస్తున్నాడేమో అందు ఒక ఆవిడ. ఎన్ని రకాలు తెప్పారో, ఈ దెప్పుళ్ళన్నీ బ్రహ్మని కోపంతో తిట్టడం కాదు, కృష్ణుడు దర్శనం ఇవ్వటం లేదనే బాధ. ఏమైనా కొన్ని రహస్యాలు బయటపెట్టారు వాళ్ళు. ఏమని, మొత్తం మీద ఎంత గంభీరంగా ఉన్నవాడైనా ఇంటికి వెళ్ళాక ఆవిడ బొగ్గపోటు పొడిస్తే కిక్కులు మొరకుండా పొడి ఉంటాడని ఒకటి, నటించి బయటికి వెళ్ళి నాటకం ఆడతాడని ఒకటి. ఈ రెండు గోపికలు అద్భుతంగా వర్ణించారు అక్కడ. ఇలా ఎవరికి వాళ్ళు కృష్ణుడిని చూడలేకపోతున్నాం, రాత్రిపూటేమో చీకట్లో చూడలేం, ఇంట్లో పడుకుని నిద్రపోతాడు అప్పుడు చూడలేం, ఇంకెప్పుడు చూస్తాం, ఇంతసేపు కనబడి అంతసేపు ఏడిపిస్తున్నాడు ఈయన అని కొందరు అన్నారు. ఇలా నిరంతరం అక్కడున్న గోపికలంతా కూడా కృష్ణ కృష్ణ అని కృష్ణుడినే స్మరించేవారు. వర్షాకాలం గడిచింది, క్రమంగా శరత్కాలం వచ్చింది. స్వచ్ఛంగా పిండి వెన్నెలు కురిపించాడు చంద్రుడు. ఆ వెన్నెలలో శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుని ఎప్పటికైనా వెన్నెలలో కృష్ణుడితో విహరించకపోతామా అనుకున్నారు పాపం. ఆ సమయంలోనే అద్భుతమైన ఒక ఘట్టాన్ని గర్గ సంహితలో రాశారు, సూరదాస్ గారు కూడా హిందీలో రాశారు. ఆ సమయంలో గోలోకం నుంచి రాధాదేవి భూలోకానికి వచ్చి ఈ శరత్కాలంలో కార్తీక పూర్ణిమ నాడు ఆశ్వీజ పూర్ణిమ నాడు వనంలో కృష్ణుడిని ఆకర్షించింది. ఎలా ఆకర్షించింది? విరహంతో కృష్ణ కృష్ణ అందిట. ఆ విరహ బాధతో ఆవిడ కృష్ణ అంటే ఎక్కడో తన ఇంట్లో నిద్రపోతున్న కృష్ణుడు ఉలిక్కిపడి లేచి వెళ్ళి ఆవిడతో పాటు నృత్యం చేశాడు. అందుకే దానినే భక్త జయదేవుడు సా విరహే తవ దేనారాధ అని రాశాడు అనమాట. అంటే విరహము అంటే అర్థం ఏమిటి? ఉండలేకపోవుట. శ్రీకృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోవడం విరహం. విరహం అనేది అనేక రకాలుగా వాడచ్చు అనమాట. గురువు గారు లేకపోతే శిష్యుడికి విరహ బాధ, అంటే ఆ గురువుని చూడకుండా బతకలేడు అని అంతరార్థం. విరహం అంటే కేవలం స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణకి మాత్రమే వాడతారు, కానీ జ్ఞానదృష్టి అది కాస్తమా? ఏ వ్యక్తి లేకపోతే మనం క్షణం బతకలేకపోతున్నామో అతడి మీద మనకు విరహమే. భగవంతుడి మీద భక్తుడికి విరహం, గురువు మీద శిష్యుడికి విరహం, భార్యకి భర్త మీద విరహం, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి లేకపోతే ఉండలేకపోవడం అనమాట. ఎంత అద్భుతంగా రాశారండి ఈ ఘట్టాన్ని. అందుకే జయదేవులు గారు ఆయన అనుభవించారు, ఆయన కళ్ళ ముందు కనబడ్డాట కృష్ణుడు.
సావిరహే తవదీనారాధ సావిరహే తవ దీనారాధ సావిరహే తవదీన నిందతి చందనమిదు కిరణమివ నిందతి చందనమిదు కిరణమివ.
ఇందులో అంతరార్థం తెలుసా? ఒంటికి చంద్రకిరణాలు తగిలితే చల్లగా ఉండాలి కదా, కానీ
కృష్ణుడు లేకపోతే వెన్నెల కిరణములు కూడా వేడిగా ఉన్నాయట.
చంద్రకిరణములు హాయిగా చల్లగా తగిలేవి, కృష్ణుడు లేకపోతే భయంకరమైన సూర్యకిరణాల్లా బాధపడుతున్నాయి.
ఒంటికి చందనం పూసుకుంటే ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. కానీ కృష్ణుడు లేకపోతే చందనం కూడా వేడిగానే ఉంది.
యజ్ఞకుండం దగ్గర, హోమగుండం దగ్గర పళ్ళు పట్టి పెడితే కాలిపోతుందే, దాన్ని పట్టుకుంటే ఎలా కాలిపోతుంది? అలా కాలిపోతుందంటే చందనం కూడా.
అనువిందతి ఖేదం అధీరం, అధీర మండలంలో గొప్ప కవిత్వం ఉందన్నమాట. మనందరం ధీరులం కాము, అంటే కృష్ణుడు కనబడకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేము. ఉండగలిగితే అది చాలా గొప్ప విషయమే. పరమాత్ముడు కనబడకపోతే రాధాదేవి ఒక్క క్షణం ధైర్యంతో ఉండగలదా? ఉండలేదట. అందుకే ఆవిడ ఖేదం పొందుతున్నది. అనువిందతి ఖేదం అధీరం.
వ్యాళ నిలయ మిళనేన గరళమివ, వ్యాళ నిలయ మిళనేన గరళమివ కరోతి కుసుమ శయనీయం సావిరహేతవదీనా.
చల్లని గాలి వీస్తోంది బృందావనంలో, దానికి మలయ సమీరం అని పేరు. మలయ పర్వతం నుంచి దక్షిణం దిక్కు నుంచి వచ్చే గాలి చాలా చల్లగా ఉంటుంది శరత్కాలంలో. కానీ ఆ గాలి ఎలా ఉందో తెలుసా? పాము పసుగొట్టినట్టు ఉంది, అందులోంచి వచ్చే వేడి గాలిలో ఉందన్నమాట.
వ్యాళ నిలయ మిళనేన అన్నారంతే. నిజానికి చల్లగాలి చల్లగాలే లేకుండా అంత బుసలు కొడుతున్న వేడిగాలిలో నిట్టూర్పులో ఉందన్నమాట. ఎందువల్ల? కృష్ణుడు లేకపోవటం వల్ల. చాలా అద్భుతమైన బాధ అన్నమాట. ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది అనమాట.
ప్రతి పదమిదమపి నిగదతి మాధవ, నిగదతి మాధవ, నిగదతి మాధవ, తవ చరణే పతితాహం.
ప్రతి పదం అడుగు తీసి అడుగు బృందావనంలో వేస్తున్నప్పుడు ఆ అడుగు నేల మీద అడుగులేవి కానీ శబ్దం రావాలిగా, టక్కు టక్కు నడుస్తాం మనం. కానీ రాధ నడుస్తూ ఉంటే ఆ శబ్దం మాధవ మాధవ నా దగ్గరికి రావా అన్నట్టుగా ఉంది, మాధవ స్మరణ చేస్తుందన్నమాట. ఎంత అద్భుత భావం.
త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తనుదాహం.
అతనుడు అంటే మన్మథుడు. మన్మథుడు శరీరాన్ని ఖాళీ చేస్తున్నాడు. నువ్వు లేకపోతే నాకు అనుక్షణం అడుగడుగున శరీరం అంతా భయంకరమైన వేదనకి గురైపోయి, బాధకి గురైపోయి కాలిపోతుంది, రక్షించవయ్యా అని రాధ ఏడుస్తోంది, వెళ్ళమన్నాడు ఆయన. అందువల్ల శ్రీకృష్ణుడు ఈ శరత్కాలంలో తన మందిరాన్ని విడిచిపెట్టి అక్కడికి పోతూ ఉండేవాడు ఆయన. గోపికలు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు శరత్కాలంలో శ్రీకృష్ణుడితో విహరించే భాగ్యం కలిగితే బాగుందని వాళ్ళు అనుకునేవారు. క్రమంగా శరత్కాలం వెళ్ళిపోయింది. హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు అంటే మంచి చలికాలం. ఇప్పుడు కలియుగం కాబట్టి ప్రకృతి వికృతి అయిపోయి మనం చేజేతులారా ఈ ప్రకృతిని కాలుష్యానికి గురి చేసి అసలు ఏది కాలం ఏదో తెలియకుండా అయిపోయింది. ఈ కాలంలో లే ఈ వేడేవిటి లేకపోతే వసంత ఋతువు ఇంకా రాలేదు. వసంత ఋతువులో చల్ల గాలి వీస్తూ ఉంటే కోకిలలు కుహుకుహానా లేదు ఉగాదికి. ఇప్పుడు ఉగాది కాదు, బయటికి వెడితే కాలిపోయి శరీరమే గాది అయిపోతుంది. అంత భయంకరమైన వాతావరణం వచ్చింది. కానీ ఈ కాలం చాలా హాయిగా ఉండాలన్నమాట. నిజానికి మార్చి నెలలో పూర్వం పురాణాలు ఎందుకు చెప్పేవారంటే ఈ కాలంలో మరీ వేడి ఉండదు, చల్లగా ఉండదు. కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాం. కానీ పూర్వం అలా కాదు, ఋతువులు అంటే ఋతువుల కింద ఉండేవన్నమాట. అతి కష్టం మీద జనవరిలో 10-15 రోజులు మహా అయితే కాస్త కాస్త మంచు పడుతుంది తప్ప మిగతా అంతకాలం వేసవికాలం, నిత్య వేసవి. వేసవి, మహావేసవి, అతివేసవి ఇవి మనకి ఇప్పుడున్న కాలాలు. ఎక్కడ వర్షాకాలం లేదు, చలికాలం లేదు, ఆహ్లాదం లేదు. కానీ హేమంత ఋతువు వచ్చిందంటే అందులో ఉత్తర భారత్లో గజ 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 వణికిపోయేది చలి అన్నమాట. మా చిన్నప్పుడు చలికాలం ఎంత హాయిగా ఉండేదో. దుప్పట్లు కప్పుకుని, రగ్గులు కప్పుకుని పడుకునేవాడు, తెల్లవారుదమ్మ చలిమంటలు వేసుకునేవాడు. ఇప్పుడు చలిమంట ఎవడు వేసుకోవట్లా, ఎప్పుడు మంటే కనుక. అందుకని ఆ హేమంత ఋతువుని అద్భుతంగా వర్ణించారు. శ్యామంతికాశ్రగంచిత సీమంతవతీకుతోష్ణచిత సీత భయ శ్రీమంతం వయుగొప్పున హేమంతముదోచ మదనుడే చెవిరహులన్. హేమంత ఋతువు వచ్చింది, అందరూ గతగత వణిగిపోయారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా భార్య పక్కన లేకపోతే ఈ వేడిని ఈ చల్లదనాన్ని తట్టుకోలేమని స్త్రీల సమేతంగా తిరగడం మొదలెట్టారట. స్త్రిమూర్తులు ఎప్పుడూ భార్యలతో ఎందుకు కూర్చుంటారు? లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్నాడు విష్ణువు, అర్ధనారీశ్వరుడు అయ్యాడు శివుడు, నాలుక మీదే పెట్టుకున్నాడు బ్రహ్మ. ఎందుకు పెట్టుకున్నారు అంటే అద్భుతంగా భాగవతంలో వ్యాసులు గారు చెప్పారు, పోతన గారు చెప్పారట, ఈ హేమంతము రాక చూచి, ఈ హేమంతుడుతూ వచ్చింది, చలికి తట్టుకోలేకపోయారట త్రిమూర్తులు. అందుకని రమణీ హేళ పరీరంభ సత్సహాయంబునగా నిదీని గెలువన్ శక్యంబుగాదంచు తారోహాపోహ విధిన్ త్రిమూర్తులు సతీయుక్తాంగులైనారు కాకోహో వారలదేమి సంతత వధూ యోగంబు రాగందురే. హేమంత ఋతువు వచ్చింది, ఈ ఋతువులో ఉన్న చల్లదనాన్ని తట్టుకోలేక లక్ష్మి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకన్నాడు విష్ణువు, పార్వతి నన్ను విడవద్దన్నాడు ఈశ్వరుడు, సరస్వతి నన్ను విడిచిపోవద్దన్నాడు బ్రహ్మ. ఈ విధంగా నిరంతరం భార్యలతో కూడిన అంగములతో ప్రకాశించారు వారు. లేకపోతే నిరంతరం భార్యల్ని విడిచిపెట్టకుండా ఎందుకు త్రిమూర్తులు తిరుగుతారు? కేవలం హేమంత ఋతువు చలి తట్టుకోలేకట అంత చమత్కారంగా చెప్పారు. అంటే ఆ చలి అంత ఎక్కువగా ఉందన్నమాట వాళ్ళకి. ఆ సమయంలో తూర్పు దిక్కుల సూర్యుడు ఎప్పుడు ఉదయించేవాడో తెలిసేది కాదు, టక్క నింతలో మాయమైపోయేవాట. చలికాలంలో ఏమవుతుంది, రావడమే 8 పొద్దెక్కి బాగా పొద్దెక్కి వస్తాడు ఆయన, సాయంత్రం 4 అదృశ్యమైపోతాడు. ఎక్కువ చలి, ఎక్కువ రాత్రి, పగలు తక్కువ ఉంటుంది. అందుకని పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా పరువు వెట్టి ఇరుడు పశ్చిమాద్రి కడకు నరుగుతుండే, తూర్పు కొండ మీద అలా ఉదయించాడో లేదో అంతలోనే త్వర త్వరగా పరుగెట్టి పశ్చిమం వైపుకెళ్ళి అస్తమించడం మొదలెట్టాడు. దీర్ఘమయ్యాయి రాత్రుళ్ళు, పగళ్ళు తగ్గాయి, చలి పెరిగిపోయింది, మంచు పెరిగిపోయింది. అహములు సన్నములయ్యను, అహము అంటే పగలు, పగళ్ళు బాగా తగ్గిపోయారన్నమాట. అహహ అనే శబ్దములకు పగలు, రాత్రి కలిస్తే అహోరాత్రి అంటే అదనమాట. ఆ అహోరాత్రుల మధ్యలో హో రా, అదే హోరాకాలం అంటే. ఆ విషయం తెలియక హోరా అంటే ఏదో అనుకుంటున్నాం మనం. అహోరాత్రాల్లో ఆ తీసేయండి, హో మిగులుతుంది, రాత్రిలో 3 తీసేయండి, అప్పుడు మధ్యలో ఏం మిగిలింది? ఆ హోరా, రవి హోరా, చంద్రహోరా అంటున్నామే. ఈ హోరా అంటే ఇదనమాట, అహోరాత్రుల యొక్క కాలము అని అర్థం. ఆ కాలంలో ఏ సమయంలో ఎవడున్నాడో చెప్పడమే జ్యోతిషాస్త్ర నియమం. ఈ పగళ్ళు తగ్గిపోయాయి, దహనము హితమయ్యే, అందరికీ నిప్పంటే ఇష్టమయ్యింది, చలిమంటలు వేసుకోవడం మొదలెట్టారు. దొంగలు అంటించుకుని దొంగల దగ్గర కూర్చుని అబ్బా అబ్బా అని చేతులు కాచుకోవడం మొదలెట్టారు. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది, ఈ మంటలు మండిపోతున్నాయి, ఆకాశం అంతా సూర్యుడు భగభగలాడుతున్నాడు, ఆ వేడి తట్టుకోలేక ఏసీలో కూర్చుంటున్నాం, కానీ మళ్ళీ చలి వాతావరణం వచ్చి చక్కగా దొంగల దగ్గర కూర్చుని చేతులలో పెట్టుకుని మోకాళ్ళు ముడుచుకుని ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అలా చలి కూడా ఉండాలి అప్పుడప్పుడు. ఆ రోజుల్లో ఈ చలికాలంలో దహనము హితమయ్యి దీర్ఘ దశలు అయ్య నిశలు రాత్రులు ఎక్కువసేపు ఉండడం మొదలుపెట్టాయి. బహు శీతోపేతం బయ్యి ఉహుహు ఎన్ని వడకెలో కమురువీనాథ, చలి ఎక్కువైపోయి ప్రజలంతా వణుక్కుంటూ ఆ వణుకు నోట్లోంచి గొణుకు రూపంలో బయటకు వస్తుందన్నమాట. ఓహో అని కూడా మొదలెట్టారన్నమాట. ఈ కాలంలో శ్యామంతి పువ్వులు బాగా పోస్తాయి, అందుకే శ్యామంతికాసరగంచిత అన్నారు. శ్యామంతి పువ్వులు, శ్యామంతులే తెలుగులో శ్యామంతులు, అవి జడలో ధరించిన స్త్రీలు ఆ సమయంలో భర్తలకి నిప్పందించడం, వేడివేడి నీళ్లు ఇవ్వడం, వేడివేడి నీళ్లు తాగితే కాస్త ఏమవుతుందన్నమాట, చలి తగ్గుతుంది. బాగా కాచిన నీరు, బాగా కాచిన పాలు, ఇవన్నీ కూడా భార్యలు భర్తలకు అందించి వాళ్ళ యొక్క చలిని కొంత దూరం చేస్తున్నారు. ఆ సమయంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని చూచింది, ఎప్పుడు పాలసముద్రంలో కూర్చోవడం కాదు, ఒకసారి బృందావనానికి వెళ్ళవయ్యా, అప్పుడు తెలుస్తుంది నీకు చలి అంటే ఏమిటో అంది. వెంటనే ఆయన ఏం చేశాడు, నేను ఎలాగో బృందావనంలోనూ ఉన్నాను, ఇక్కడ ఉన్నానుగా అన్నట్ట అని వైకుంఠంలో ఉండి కూడా అమ్మో అమ్మో అన్నాడు. లక్ష్మీదేవి ఎప్పుడైతే తెప్పిందో బృందావనానికి వెళ్ళు, ఆ చలి అనుభవించు అంది కదా, అందుకని వెంటనే నిజంగానే సుమా అని వణికిపోయాడు. ఇక్కడ రాశారండి పోతన గారు ఒక అద్భుతమైన పద్యం, ఈ హేమంతమురాకకు, ఈ హేమంతమురాకకు శ్రీహరి ఒక్కెంత వడకి చింతింపంగా ఓహో వెర్రవకుమని తామా హరికిని శ్రీకుచంబుల భయం బిచ్చం. ఈ హేమంతం రాగానే శ్రీహరి కూడా వణికి అమ్మో అమ్మో అన్నట్టుగా చెప్పి ఆయనకు వణికేమిటి, ఎప్పుడు నీళ్ళలో ఉండే ఆయన అయినా వాళ్ళ ఆవిడ్ని ఆనంద పెట్టడం కోసం కొంచెం వణికాడు. చింతించేట పైగా ఈ చలి నుంచి ఎలా బయటపడతాను లక్ష్మి అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంది, ఏం భయపడకు, నా శ్రీకుచములు నీకు అభయం ఇస్తాయి, అంటే నేనుండగా నీకు వేడెందుకు అని అభయం ఇచ్చిందిట. ఇంత పూర్వం అంటే ఎప్పుడు భగవంతుడు అమ్మవారు లేకుండా ఉండడు, ప్రకృతి పురుషులిద్దరూ ఒకటే సుమా, ఈ లీలలు చేస్తున్నారు తప్ప అని అంతరార్థం. ఈ విధంగా అభయం ఇచ్చాయి. మార్గశరము పుష్యము ఈ రెండు మాసాలని కలిపి హేమంత ఋతువు అంటారు. అందులో మొదటి మాసం మార్గశీర్షం, అది ఎక్కువ చలి ఉంటుంది బాగా. ఈ మార్గశిర మాసంలో గోపికలంతా ఒక వ్రతాన్ని పూనారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాహ చరుర్హవిష్యం భుంజానహ కాత్యాయన్యచ్చనవ్రతం అని వ్యాసులవారు సంస్కృతంలో రాశారు. హేమంత ఋతువులో ప్రథమే మాసి అంటే మొదటి నెల ఏమిటి, ఆ మాసం మార్గశిర మాసం. ఆనాడు నందవ్రజ కుమారికాహ ఈ గోకులంలో ఉన్నటువంటి స్త్రీలంతా కలిసి, యువతులు ఇంకా కొంచెం ప్రౌఢ వయస్కురాళ్ళైన వాళ్ళు అందరూ కూడా, మనము కృష్ణుడిని భర్తగా పొందాలి, మనందరికీ కృష్ణుడే భర్త అవ్వాలి. భర్త అవ్వాలంటే ఏం చేయాలి, అమ్మ అనుగ్రహం ఉంటేనే మంచి భర్త వస్తాడు. మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుడు భర్త అవ్వాలంటే కృష్ణుడిని ప్రార్థిస్తే ఉపయోగం లేదు, అమ్మవారిని పట్టుకోవాల్సిందే. ఈ గురవాయూరప్ప నారాయణ దర్శనం అవ్వాలంటే అక్కడికి వెళ్ళి శివాలయంలో భగవతి అనే పేరుతో అమ్మ ఉంది, అక్కడ ఆవిడ పూజించాలి, ఆవిడ పూజిస్తేనే ఈయన దర్శనం. ఈ ఇద్దరి దగ్గర తమాషా ఉంటుందండి, ఇద్దరు ఒకేసారి దర్శనం ఎవరు చూడండి, ఆ గుళ్ళోకి వెళ్ళండి, మీరు ఎప్పుడైనా శివుడి గుడి తెరుచుంటే పక్కన విష్ణు గుడి మూసేస్తారు కాసేపు, ఆయన గుడి తెరుచుంటే ఇది మోస్తారు, ఈ రెండు ఒకేసారి తెరవరు ఒకేసారి. ఈయన పట్టుకుంటే ఆయన, ఆయన పట్టుకుంటే ఈయన దర్శనమిస్తారు మనకి. ఇప్పుడు అయ్యవారు కావాలంటే అక్కడ అమ్మవారి అనుగ్రహం కావాలి, అందుకని కాత్యాయని దేవికి మొక్కుకున్నారు. అమ్మా కాత్యాయని, ఈ నెల్లాళ్ళు మేము నీ వ్రతం చేస్తాం, కాత్యాయని వ్రతం చేస్తే యువతీయమణులకు మంచి భర్త వస్తాడని శాస్త్రం చెబుతున్నది, అందువల్ల నీ వ్రతం చేస్తాం. ఆ వ్రతం కూడా హవిష్యాన్నమే తింటూ చేస్తాం, నేతితో వండిన అన్నం కొంత యజ్ఞగుండంలో వేసి ఆ మిగిలిన దాన్ని ఆహారంగా తీసుకుంటే హవిష్య శేషం అంటారు దాన్ని. యజ్ఞం చేసి తీరాలంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని పుణ్యములు చేసినా తప్పక దానిలో ఒక భాగం యజ్ఞం అంటే, యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణువు. ఆ రోజున గోపికలు కూడా ఏ పురోహితుడు లేకుండా యజ్ఞగుండం పెట్టుకుని నేతితో అన్నం వండి అందులో సగం అన్నం ఎవరికి వాళ్ళు గిన్నెతో తెచ్చుకునేవారు, అందులో సగం అన్నమే యజ్ఞగుండంలో వేసి అమ్మవారికి సమర్పించి మిగతా సగం తమ ఆహారంగా తినేవారు, అది కూడా ఒక పూటే. మళ్ళీ యజ్ఞాన్నం తినచ్చు కదా, శిష్టాన్నము తినచ్చు కదా అనుకుని మూడు పూట్ల నేతితో ఇంత గిన్నెలతో వండుకోలా, అంతా విడిచిపెట్టి ఒక పిడికడు ముద్దట్టు పెట్టుకునేవారు, పూర్తిగా ఆవు నేతి అలాతో అలా వండి కారిపోతున్న నేతితో ఉన్న అన్నం అన్నమాట. అన్నం ముట్టుకుంటే అందులో చేమవ్వాలి, నెయ్యి కారాలి, అలాంటి నేతి అన్నం ఒక పిడికడు అట్టే పెట్టుకు తినేవారు. ఈ విధంగా హవిష్యాన్నం తింటూ నెల్లాళ్ల పాటు కాత్యాయనీ దేవిని పూజించారు. వాళ్ళు రోజు తెల్లవారుజామును లేచేవారు, 3 గంటలకు లేచారట వాళ్ళు. 3 గంటలకి చలికాలంలో లేవడం, అలా లేస్తే అప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు తప్ప, అబ్బా ఆయన దుప్పటి కప్పుకుని తెల్లవారుజామును 9 గంటలకి పెందరాళ్లే లేచామండి. అంతో కావిడ 9 గంటలకి పెందరాళ్లే లేచిపోయింది పైగా, ఇంకా రయ్యం 1 గంటకి లేచింది కాదు గొడవ లేకుండా. అని చేత ఎందువల్లంటే తెల్లవారుజాము అంటే తెల్లవారుజామును లేచి ఆ వ్రతం చేస్తేనే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు 3 గంటలకే లేచిపోయేవారు. స్నానం ఎప్పుడు నదిలో చెయ్యాలి, అందుకని ఇంట్లో స్నానం చేయకుండా అందరూ కలిసి ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అప్పుడు కూడా కొంతమంది బద్ధకిష్ఠులు ఉంటారు ఇళ్లలో, అందుకని ఇళ్లలో ఎవరైనా నిద్రపోతుంటే ఓమయ్య సుందరి బోటి పూదేవి అని వాళ్ళ పేర్లు పెట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళని రమ్మనేవారు. ఏదో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేచిపోయేవారు అనుకోండి, ఒక్కొక్కరోజు ఒక్కొక్కడికి బద్ధకం వస్తుంది, ఎంత కాదు అనుకుంటే ఓ పూట ఒక్కొక్కడికి తేడా వస్తుంది. ఆ తేడా వచ్చిన వాళ్ళని లేపి మొత్తం మీద అందరూ కలిసి కట్టుగా ఒకరి చేతులు ఒకళ్ళు పుచ్చుకొని యమునా నది దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ స్నానం చేసేవారన్నమాట. రమణు ప్రొద్దున మేలుకాంచి సఖులన్ రండన్ ఆత్మీయ నామముల జీరి కుచద్వయీ భరముల మధ్యంబులు అల్లాడగా ప్రమదోద్దామ గజేంద్రయాన లగుచున్ పద్మాక్షునిం పాడుచున్ యమునా తీరము చరబోయిరి గృహీత అన్యోన్య హస్తాబ్జలై. ఈ స్త్రీలు పొద్దుటే లేచారు, యమునా నదీ తీరానికి స్నానానికి బయలుదేరారు. నిద్రపోతున్న ఆడవాళ్ళని పేర్లు పెట్టి పిలిచారు. అక్క చెల్లి అని కొంతమంది వరుసలు పెట్టి కూడా పిలుచుకున్నారు. అన్యోన్య నామములు వరుసలు ప్రీతితో పిలిచారు. అంతా బయటకు వచ్చాక ఒకళ్ళ నడుములు ఒక్కొక్కడ చేతులు అలా పట్టుకుని వయ్యారంగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి బయలుదేరారు. ఈ కబుర్లు కూడా పరికమాల కబుర్లు కాదు, కృష్ణుడి గురించి. అసలు వాడు పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకొక నామ జపం లేదు, ఇంకొక ఊసే లేదు. వాడు మాట్లాడితే కృష్ణుడి గురించి, పాడితే కృష్ణుడి గురించే, అన్నం తిన్నా కృష్ణుడి గురించే తినేవారు. ఈ విధంగా ఏం చేశారు, అక్కడికి వెళ్ళేటప్పుడు పద్మాక్షునిం పాడుచున్, కృష్ణుడి పాటలు పాడేవారు అన్నమాట. కృష్ణుడి గురించి ఎంత పాడినా వాళ్ళకి తనివి తీరేది కాదు, ఆనందంతో తెగపాడేవారు. అందులో గోపికల కంఠాలట చిలుకలు కోకిలలు కూడా పరవశం పొందే అంత బాగా పాడేవారు వాళ్ళు. మధుర కంఠాలు, సహజంగా మగవాళ్ళ కంఠాల కంటే ఆడవాళ్ళ కంఠాలు ఎప్పుడు కూడా మాధుర్యంతో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోమలత్వం లాలిత్యం ఉంటుంది కనుక. మగవాళ్ళ కంఠాలు ఎంత మధురంగా ఉన్నా ఒక గంభీరత్వం ఒక బండతనం ఉంటుంది, కానీ స్త్రీల దగ్గర లాలిత్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాడుతూ ఉంటే అడవిలో ఉన్న పక్షులు పరవశించేవి, జంతువులు కూడా వచ్చేవి, రాళ్ళు కరిగిపోయేవి. అంత మధురంగా కృష్ణుడి గురించి పాడుకుంటూ పోయేవారు.